ఒక విశేషమైనటువంటి సూచన అనుకోండి, లేకపోతే నేను నిరంతరం చెప్పేటటువంటి 24 కోట్ల సంవత్సరాల ప్రణాళిక యొక్క భాగం అనుకోండి. నేడు రాబోతున్నటువంటి ఆధ్యాత్మికత రెండు ముఖ్య లక్షణాలు చెప్పుకున్నాం మనం. ఇన్ని మతాలు ఇన్ని ధర్మాలు ఉండవు. మరి ఉండేదేంటో ఇవాళ చాలా స్పష్టంగా మీకు అర్థమైంటుంది. ఇంతకు ముందే మీరు విన్నది అదే ఒక విశేషమైనటువంటి విశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఎన్ని విశేషణాలు మీరు పెట్టుకోండి అదే మిగులుతుంది. కానీ దాన్ని రెండు ముక్కలలో మీరు నిరంతరము మనసులో తదిలిపరచుకోండి. శరీరమే దేవతల నిలయము, ప్లూరల్ అక్కడ. దీని గురించి మీ సాధన నిరంతరం కొనసాగాలి. ఈ దేవాలయాలు కేవలము దాన్ని గుర్తు చేయటానికి ఒక స్థితి మాత్రమే. దేవాలయాలకు వెళ్లకుండా దేవతల గురించి మీరు తెలుసుకోగలరా? ఖచ్చితంగా తెలుసుకోలేరు, అది గుర్తుంచుకోండి. స్కూల్కి వెళ్లకుండా ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది మీకు? రాదు. ఎన్ని ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చినా మళ్ళా వాళ్ళందరినీ కలిపి చోట 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఆ సంబంధాన్ని, టీచర్ టాట్ సంబంధం, గురు శిష్య సంబంధాన్ని పెట్టకుండా వాళ్ళు డిగ్రీలు ఇవ్వలేరు. పేరుకది ఓపెన్ యూనివర్సిటీ అంటున్నాం కానీ మళ్ళా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో కోర్సు పెడతారు వాళ్ళు, కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు. ఆ సంపర్కము, ఆ స్పర్శ చాలా అవసరం. అంచేత ఈ దేవతల స్పర్శ అందించేటటువంటి దేవాలయాలు మనం నిర్మించాలి. ఈనాడు దేవాలయాల్లో అడుక్కునే వాళ్ళు వెళ్తున్నారు అని మనం చెప్పుకుంటున్నాం కదా, అడుక్కోవటానికి వెళ్తున్నాం మనం. ఈ భౌతిక జగత్తులో మనం చేసుకోలేని అర్హత లేని, మనకి ఏ విధంగానూ ఆ విధమైనటువంటి సుఖాలను పొందే అర్హత లేదు. లేకపోవటం వల్లే అడుక్కుంటున్నాను దేవతలు. నీకు అర్హత ఉంటే నువ్వు దేవతలను అడుక్కోక్కర్లే, దేవతలే నీ దగ్గరికి వచ్చి ఇస్తారు ఆ సుఖాలు. అంచేత ఈ బెగ్గర్స్ నిలయము, అడుక్కునే వాళ్ల నియమము, బంధము, వాటి నుంచి దేవాలయాలకి విముక్తి కలిగించాలి. ఆ ఫుల్ స్టాప్ మీరు పెట్టాలి ముందు. ఎలా పెడతాం అన్నదే ఈ నూతన ధర్మము, ఈ నవ్య యుగము. యముడు నుంచి, నచికేత అగ్ని నుంచి ఉపయోగించుకుంటూ సావిత్రి యొక్క అనుగ్రహంతో ఆ దేవాలయాల నిర్మాణము, అదే మనం ప్రతిరోజు ఇన్ని సంవత్సరాల బట్టి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఇది డిస్కస్ చేసుకోవాలి అంటే ఇట్ వాజ్ ద అదర్ దట్ గాడ్స్ అవేక్. మీలో నిద్రాణమైనటువంటి ఆ దేవతాశక్తులు మేల్కోవాలి. అవి మేల్కొనకుండా ఏమీ జరగదు. నేను జరగదు, ఎవడు ఏం చేయలేడు. గురువు యొక్క అనుగ్రహంతో ఏమి జరగవచ్చు అంటే నీలో ఆ దేవతాశక్తి ఉన్నది. తప్పువాడు వాడాను, దేవతాశక్తులు ప్లూరల్, దేవతాశక్తులు ఉన్నవి అని మాత్రమే చెప్పగలడు. చెప్పిన తర్వాత మళ్ళా మీరు సాధన కొనసాగించవలసినదే. మహాత్ముల చరిత్ర చూసుకోండి, కారణ జన్ములే అరవిందో, ఇక్కడ దాచిన పేర్లన్నీ, కానీ వీరు మాత్రమే కారణ జన్ములా? మీరు కూడా కారణ జన్ములే. అంటే మీరు కారణాన్ని పెట్టుకోగలిగితే, మీ జీవితానికి ఒక ఉద్దేశాన్ని పెట్టుకోగలిగితే మీరు కూడా కాజల్ బాడీలో కారణ జగత్తులో జీవిస్తున్నటువంటి వాళ్లే. మనం ఏ ఉద్దేశాన్ని పెట్టుకుంటున్నాం ఆ ఉద్దేశానికే వాళ్లు పాటుపడినా, వాళ్లు కూడా, వాళ్లలో చాలా మంది వాళ్లకి 40వ ఏట వచ్చేంత వరకు ఏమీ తెలియదు వాళ్లకు కూడా. అది అర్థం చేసుకోండి మీరు. అంచేత మీకు వాళ్లకి ఏమి తేడాలే, మీరు ఇప్పటి నుంచి మొదలెట్టినా ఆ స్థాయికి వెళ్ళిపోగలరు మీరు. కానీ ఆ దృఢ సంకల్పం మీకు కావాలి. ఆ దృఢ సంకల్పాన్ని ఇవ్వగలిగేటటువంటి 3 నవరాత్రులు ఉన్నాయి. దాన్ని తప్ప నేను మిగతా అప్పుడు ప్రయత్నం చేస్తాను కుదరదు. ఉషోదయము ఆ టైం ఇప్పుడే వస్తుంది. మళ్ళా రావాలంటే నువ్వు 24 గంటలు ఆగాలి. ఈ ఉషోదయము, నేను చెప్తున్నటువంటి ఉషోదయం 24 కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ 24 కోట్ల సంవత్సరాల వరకు వచ్చినటువంటి ప్రణాళికను ఒక్కళ్ళు అందజేయలేరు కనుక అనేక మంది గురువులు 5000 సంవత్సరాల నుంచి జగద్గురువు దగ్గర నుంచి, అంచేత భగవద్గీతను ముట్టుకున్న దగ్గర నుంచి ఇంతవరకు మన వాళ్ళు ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నారు? అంతా మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కాదు, జగద్గురువు అందించినటువంటి విషయాలు ఒకటే ఉంటాయి. కెమిస్ట్రీ ఎవడు చెప్పినా అదే చెప్తాడు, ఫిజిక్స్ ఎవడు చెప్పినా అదే చెప్తాడు, జియాలజీ ఎవడు చెప్పినా అదే చెప్తాడు. అంచేత పేర్లు మారుతాయి తప్ప చెప్పేటటువంటి విషయం మారదు. నూతనత్వము అక్షరాల కూర్పులో ఉంటుంది. అందుకే వేదాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మూడు లక్షణాలను మీరు గమనించుకోండి అని చెప్పాను నేను. శాశ్వతమైనటువంటి, సనాతనమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి ఈ మూడు లక్షణాలు ఉంటేనే అది వేదం. అది ఏ భాషలో చెప్పినా ఒకటే. ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మౌనము ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనమైనది. కనుక మౌనాన్ని మించినటువంటి వేద పరిభాష డెఫినేషన్ మనకి అక్కడ లభ్యం కాదు. కాని ఇదంతా శరీరములో ఉన్నటువంటి దేవతాశక్తులను. మరి శరీరంలో ఎన్ని దేవతాశక్తులున్నాయి? కోట్లాను కోట్ల దేవతాశక్తులున్నా కూడా మన భారతీయ యోగ విద్య ఏడు దేవతాశక్తులకి ప్రాముఖ్యత ఇస్తుంది. మిగతా అంతా కూడా వాటి యొక్క సబ్ డివిజన్స్. మళ్ళా ఏడు దేవతాశక్తులకి మళ్ళా సబ్ డివిజన్స్ ఏడు కింద చూసుకుంటే ఏడేళ్లు 49. సావిత్రి యొక్క రచనా కాలము కూడా సుమారు అంతే. ఒక్కొక్క సంవత్సర కాలములో అరవిందులు దర్శించినటువంటి మహిమలు అదే పుస్తకంలో ఎలాగా పొందుపరిచారు అనేది మనం గమనించుకోవటానికి ప్రయత్నం చేయడానికి ముందు ఇవాళ ఈ నవరాత్రుల్లో మనం గమనించుకుంటున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అఖండ స్తోత్ర పారాయణ మొదలెట్టాం మనం. ఇందుకు ఈ అఖండ స్తోత్ర పారాయణ హనుమాన్ చాలీస 11 సార్లు చదవమన్నా, శ్రీరామరక్షా స్తోత్రము 11 సార్లు, ఆదిత్య హృదయము 11 సార్లు, లలితా సహస్రనామం 3 సార్లు, గాయత్రి సహస్రనామం 3 సార్లు, అనుగ్రహ మాలా మంత్ర జపం 2 గంటలు, నిరంతర యజ్ఞములో అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞములో అరగంట పాటు కనీసము మీ పాత్ర ఉండాలి 24 గంటలలో. మీలో నేను ఈ నవయుగ నిర్మాణానికి నా శరీరాన్ని, మనస్సును, తన్ మన్ ధన్ కాయేన వాచ మనసేంద్రియేర్వ ఇస్తాము అన్న దమ్మున్నటువంటి వాళ్లకి నేను ఇచ్చేటటువంటి ఆహ్వానము ఋషుల తరపు నుంచి. పూర్తి చేసుకోండి దీన్ని. ఈ నవరాత్రిలో రోజుకి ఒక సైకిల్ చొప్పున 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తాను నేను. మనం కొంచెం లేటుగా స్టార్ట్ చేశాం. మనం యుద్దాన్ని, మీరు చాలా మంది అడగొచ్చు మీరెవరు ఎక్స్టెండ్ చేయడానికి, నేను యుద్దాన్ని ఎక్స్టెండ్ చేయటం లేదు. మనం చేస్తున్నటువంటి పని ఋషులకి కావలసినటువంటి అస్త్రాలను తయారు చేసి పెట్టడం. పిస్టల్స్, మందుగుండు, తూటాలు తయారు చేస్తున్నాం మనం. మనం ఉపయోగించాం, మనకి చేత కాదు. అస్త్రాలు ఉపయోగించక మనకి ఎక్కడొచ్చు? మనకి రాదు. కానీ మనము సూక్ష్మ జగత్తులో ఆ అస్త్రాలను కనుక ఈ 9 రోజులు పొందపరచగలిగితే రాబోయేటువంటి దేవీ నవరాత్రులు దేవాపి మరు అని మనకి ఆ దేవీ నవరాత్రులలో దుర్గా సప్తశతిలో మనం చదువుకుంటూ ఉంటాం. సమాధి నామ వైశ్యుడు ఒకడు, ఒక రాజు ఒకడు, వాళ్లే ఈనాడు పరమ గురువులుగా మాస్టర్ కుతుమీలాల్ సింగ్, మాస్టర్ మౌర్య ఇద్దరు రూపంగా పరిణితి చెందారు కాలక్రమంలో. వాళ్లు ఈ 10-15 సంవత్సరం, ఇదేంటి 100 సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నాను నేను. బ్లాబెట్స్ కి సీక్రెట్ డాక్టరీన్ రాసినప్పటి సంగతి చెప్తున్నాను. ఇప్పటికీ వాళ్ళు ఎంత ఎదిగిపోయి ఉంటారో మీరు ఊహించుకోండి. వాళ్ల సంరక్షణలో జరుగుతున్నటువంటి ఏ విశేష దివ్యాస్త్ర నిర్మాణ శిబిరము వేరుగా జరుగుతోంది. ఇది వాళ్లు ఎవరు అంటే ఈ పని చేసేవాళ్లు. ఆ బాధ్యతను స్వయంగా స్వీకరించి క్రమము తప్పకుండా. కానీ మీకు నేను ఇస్తున్నటువంటి మెథడ్ ఏంటి? హనుమాన్ చాలీస 11 సార్లు మీరు ఒకే సిట్టింగ్ లో కూర్చుని పూర్తి చేయండి. తర్వాత గ్యాప్ ఇచ్చుకోవచ్చు మీరు. అలాగే రామరక్షా స్తోత్రాన్ని 11 సార్లు చదువుకోండి, తర్వాత గ్యాప్ ఇచ్చుకోండి. అర్థమైంది కదా చెప్పిన విషయం? 3 సార్లు లలిత సహస్రనామం చదవండి, అప్పుడు గ్యాప్ ఇచ్చుకోండి. ఈ మధ్యన గ్యాప్ ఇవ్వడానికి వీల్లేదు మీకు. దీనివల్ల ఇంకో అద్భుతమైనటువంటి లాభం ఏంటంటే, రామరక్షా స్తోత్రం గురించి నేను మీకు చెప్పాను, హనుమాన్ చాలీస గురించి నేను మీకు చెప్పాను. నవరాత్రులలో, ముఖ్యంగా రామ నవరాత్రులలో అవరోతి ఇలాగా రోజుకి 11 సార్లు చెప్పినా ఈ విధమైనటువంటి సాధన ప్రతిరోజు చేసుకుంటారు ఈ 9 రోజులు, వాళ్లకి ఆ స్తోత్రము సిద్ధిస్తుంది. ఇలాంటి విశేషమైనటువంటి అనుగ్రహ సమయంలో ఆ మంత్ర సిద్ధికి మీకు డౌటే లేదు. దీన్ని ఎలా వినియోగించుకుంటారు అనేది తర్వాత మీ ఇష్టం. మంత్రసిద్ధి వచ్చాక దాన్ని దుర్వినియోగం పరచుకుని 2 రోజుల్లోనే మీరు ఖాళీ అయిపోతారా కమ్ముళ్లాగా? లేదు దాన్ని గురువుల చేతికిచ్చి మల్టిప్లై చేసుకుంటారా ఆ శక్తిని? గురువుల చేతికిస్తే మీ శక్తి కింద పడదు, శక్తి అనేక రెట్లుగా పెరుగుతుంది. కానీ మీరు ఏది చేసుకున్నా దీనికి ఒక విశేషమైనటువంటి ప్రమాణపత్రం కూడా తీసుకెళ్ళండి. ఈ ప్రమాణపత్రము వాళ్ల యొక్క పర్మిషన్తో వాళ్లు చెప్తేనే ఇవాళ సాయంత్రం తయారు చేయబడింది. ఇంచట ఈ 24 కోట్ల సంవత్సరాల సమయంలో జరిగేటువంటి ఈ మంత్రసిద్ధిని మిగతా కాలానికి మీరు ఉపయోగించుకోకండి. టైం ఎంతో 7 రోజులు మిగిలింది మనకి, 2 రోజులు అప్పుడు గడిచిపోయింది కదా. మరి 7 రోజుల్లో 24 గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోండి. మీరు దీనివల్ల ఏమవుతుంది, హనుమంతుడు వల్ల మనలో ఉన్నటువంటి 3rd రే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి 3వ కిరణము పరిపుష్టి చెందుతుంది. రామరక్ష స్తోత్రం వల్ల సూర్యుడి నుంచి వస్తున్నటువంటి 1వ కిరణము పరిపుష్టి చెందుతుంది. లలితా సహస్రనామం వల్ల మూల ప్రకృతి అని ఇందాక చెప్పారే మాస్టారు, ఆ శక్తి అంటే ఏంటి, 4, 5, 6, 7 ఈ 4 కిరణాలు పరిపుష్టి చెందుతాయి లలితా సహస్రనామం వల్ల. కానీ ఒక ముఖ్య విషయం నేను చెప్పటం మర్చిపోయాను నేను మీకు, ఆదిత్య హృదయము గాయత్రి సహస్రనామము పొద్దున్న 4 గంటల నుంచి మొదలెట్టి సాయంత్రం 7 గంటల లోపల మీరు పూర్తి చేసుకోవాలి. రాత్రి అది చదవకండి. ఇంచట ఈ విశేష సాధనలో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్లకి ఇది మర్చిపోకండి మీరు. అంచేత మొదట ఆదిత్య హృదయం పారాయణ చేసేసుకోండి 11 సార్లు, దాని తర్వాత గాయత్రి సహస్రనామం 3 సార్లు. దాని మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా నేను ఇచ్చింది గ్యాప్ ఏంటో. 11 సార్లు ఆదిత్య హృదయం కానీ రామరక్ష స్తోత్రం కానీ హనుమాన్ చాలీస కానీ మీరు 1 బై 1 11 సార్లు చదవగానే గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ఎంత గ్యాప్ మీ ఇష్టం. కానీ నేను చెప్పినటువంటి మొత్తం కార్యక్రమాన్ని మీరు 24 గంటలు పూర్తి చేయాలి, అంటే నెక్స్ట్ డే లోపల పూర్తి చేయాలి. ఇందులో యజ్ఞ కార్యక్రమం ఒకటి 1/2 గంట సేపు ఉంది. ఆ యజ్ఞ కార్యక్రమం ఏంటి, వితరణ. మొదటిదేంటి, అవతరణ. ఈ పారాయణ వల్ల దాటి వల్ల మీరు ఏం చేయగలుగుతున్నారు అంటే విశేషమైనటువంటి ఆ దివ్యశక్తిని భూమి మీదకి దింపుకోగలుగుతున్నారు. దింపిన తర్వాత మీ దగ్గర ఉంచుకోకండి, దాన్ని తక్షణమే పనిచేయండి వితరణ. అంచేత ఈ 2 పనులు మనం ఒకేసారి చేస్తున్నాం, దివ్యాలోక అవతరణ, దివ్యమైనటువంటి ఆలోకము ఆ ఇల్యూమినేషన్ ని ఇమీడియట్ గా వితరణ. అది ఎలా దిగుతోంది ఎలా వితరణ చేస్తుందో మనకి తెలియదు, కానీ కంప్యూటర్లో ఎలా జరుగుతుందో వాళ్ళు ఎలాగా సాఫ్ట్వేర్ ఫిట్ చేశారో మనకి తెలియదు. మనం ఏం చేస్తాం, క్లిక్ నొక్కుతూ ఉంటాం, బటన్ నొక్కుతూ ఉంటాం, జరిగేదేదో పెద్ద పులే చేస్తుంది. అంచేత దీన్ని కర్మకాండ అంటాం, రిచువల్ అంటాం, క్రతువు అంటాం. మీరు దాన్ని చెప్పినట్టు చెప్పిన కాలంలో కనుక చేసుకోగలుగుతూ ఉంటే ఆ విశేషమైనటువంటి నూతన యుగానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను బ్యాంక్ అకౌంట్ ని మనం ఓపెన్ చేసుకోగలుగుతాం. ఓపెన్ చేసుకున్న తర్వాత రేపు రాబోయేటటువంటి దేవీ నవరాత్రి లోపల దానిని మళ్ళా ఎలా మల్టిప్లై చేయాలి, ఇందిరా వికాస్ పత్రంలో పెడతామా, ఎలా చేద్దాం, ఏ విధంగా ఆ మొత్తం శక్తిని మల్టిప్లై చేద్దాం అన్నది ఆలోచించుకుందాం. దీన్ని చెప్తూ నేను ఒక విషయాన్ని చెప్పాను, ఇదంతా కూడా ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని మేల్కొల్పుతుంది. మేల్కొల్పినటువంటి దేవతాశక్తుల్ని మనం సద్వినియోగం చేయకపోతే వృధా అయిపోతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకున్నాం, పంపు పెట్టా, ఎక్కించాం, ట్యాప్ విప్పేసి వచ్చేసాం. ఎక్కించారు, చాలా కష్టపడ్డారు, దానికి ఉంది ఎలక్ట్రిసిటీ, కుండలిని శక్తిని ఉపయోగించారు, పైకి లేపారు, సహస్రారం వరకు వెళ్ళిపోయింది ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు నీళ్లు. తర్వాత ఏం చేశారు మీరు, ట్యాప్ విప్పి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడే ఉంటారు మీరు. మళ్ళా మేము పూజలు చేస్తున్నాం, అనుష్ఠానాలు చేస్తున్నాం, ఋషులు చెప్పినట్టే చేస్తున్నాం. అందులో లలితా సహస్రనామం యొక్క ఫలశ్రుతి కనుక చూస్తే మీకు ఆశ్చర్యం ఇస్తుంది. ఏదేదో చెప్పేస్తాడు వాడు, కోటి 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 రెట్లు ఇంట్లో ఉంటాడు వాడు ఋషి. మరేది, మనం ఇన్నిసార్లు పారాయణ చేస్తున్నాం, ఆ ఫలితాలు ఏవి ఇందుకు రావటం లేదంటే ట్యాప్ ఓపెన్ చేసి పారేస్తున్నారే. ఇంకోటి ఏంటి, బకెట్ వేస్తారు బావిలో, ఆ బకెట్ కిందన పెయిన్ బాటం ఉండదు. తోడుకోండి, మీ ఇష్టం ఎన్నిసార్లైనా తోడుకోండి, ఎన్ని బకెట్లైనా తోడుకోండి. మీరు ఏం రాదు, మీకు కింద బాటం వేయటం నేర్చుకోండి. ఆ బాటం ఎలా వేయాలి, దయచేసి మీ ప్రయత్నాలు మీరు చేయకండి. మీకు అంతే తెలిసి ఉంటే మనం ఋషులైపోదు. అది వేసేది సమర్పణ వల్ల మాత్రమే జరుగుతుంది. దాన్నే నిరంతరము ప్రతి గురువు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏమీ ప్రయత్నం చేయకున్నాయినా నువ్వు చేయలేవు, అది యూ కెనాట్ డూ ఇట్. నువ్వు అన్నం ఆరాయించుకుని నువ్వు తిన్నట్టు చూస్తాను నేను, నీ గుండె నీ ఇష్టం వచ్చినట్టు కొట్టించుకో చూస్తాను, జుట్టు నీ ఇంచు వచ్చినట్టు పెంచుకో చూస్తాను. నిజంగా చేతొస్తే బాల్డేట్సే ఉండవు, జుట్టు పెంచుకోలేము, గోళను పెంచుకోలేము మనం. ఏం జరుగుతోంది? ఒక విశేషమైనటువంటి శక్తి మనలో పనిచేస్తోంది. ఆ విశేషమైనటువంటి శక్తికి సమర్పణ మీ మూలాధారం, బేసిస్, బాటమ్. ఆ సమర్పణను మీరు బాగా అలవాటు చేసుకోండి. ఇంకోటి నిరంతరము నేను చెప్తున్నాను, ఇవాళ కూడా ఒకడు నన్ను ఆ ప్రశ్న అడిగారు, మరి 11 సార్లు మీ ఇంటి దగ్గర చదివేసుకోవచ్చా? డిగ్రీ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి, ఇంటి దగ్గర మేము పరీక్షలు రాయొచ్చా? రాసుకోండి, నాకే అభ్యంతరాలనే. దిద్దరేమో అని నా డౌట్, దానికి మార్కులు వేయలేమో అని డౌట్. కుదరదు, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటాయి, నేను చెప్పాయి కదా, దానికి నేను ఏమీ చేయలేను. నేను కాలం యొక్క విలువ మీకు తెలిస్తే, ఇంత అద్భుతమైనటువంటి కాలాన్ని రకరకాలుగా మీ ముందు సదుపయోగం చేసుకోవటానికి కావలసినటువంటి ప్రణాళికలు ఉంచుతున్నాను నేను మీ ముందు. ఈ ప్రతి ప్రణాళిక వెనక కూడా నాది అంటూ సొంతమైనటువంటి ఆలోచన ఏమీ లేదు. కనుకనే ఒక రోజు ముందు కూడా నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ నాకు ఉన్నది ఒకటే ఒక రోగం అని మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా, ఓన్లీ వన్ డిసీజ్, తక్షణమే. ఒకవేళ ఏదైనా ఒక ఆలోచన వస్తే నా వైపు నుంచి డిలే ఉండదు, తక్షణమే నేను మీకు అందజేస్తూ ఉంటాను. అంచేత సహజంగా నేను మీ నుంచి కోరుకునేటటువంటి రియాక్షన్ ఏంటి? తక్షణమే. అంచేత ముందు ఇప్పుడు విన్నవాళ్లు ఇవాళ రాత్రి లోపల ఇవాళ రోజులు పూర్తి చేసేయండి. చేయగలవా మాస్టర్? సినిమా ఉంటే వెళ్తారుగా, నిద్ర అప్పుడెలా ఆగుతోంది మీకు? అసలు నాకు మీరు చెప్పేటటువంటి ప్రతిదీ కూడా కేవలం ఏంటంటే ఎలా తప్పించుకోవాలి అని మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు నిజమైనటువంటి బాధలు బరువులు ఉన్నాయని నేను అనుకోవటం లేదు, గురువులకు కూడా అనుకోవటం లేదు. ఇంకేంటే నిజంగా బాధలు బరువులు ఉంటే గ్యారంటీగా వాళ్ల అడ్డును తొలగించగలరు, తొలగిస్తారు. దట్ ఈస్ దేర్ బర్డెన్, దేర్ హెడేక్. హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామినేషన్ హాల్ కు వచ్చాక ఎక్కడ కూర్చోబెట్టాలి, వాడికి కావాల్సినటువంటి ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్, వనరులు, మంచినీళ్లు అన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎక్కడ ఎగ్జామినేషన్ జరుగుతుందో అక్కడది. మా ఇంటి దగ్గర తీసుకొచ్చేవండి క్వశ్చన్ పేపర్ అంటే ఎవరుగా. ఇక్కడ మీకు ఆ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. ఇంకొక ప్రశ్న కొంతమంది అడిగారు నన్ను, అడుగుతూ ఉంటారు పిల్లల్ని తీసుకురావచ్చా? ఖచ్చితంగా తీసుకురావచ్చు. అసలు పిల్లల కోసమే ఈ శిబిరం, అది అర్థం చేసుకోండి. వాళ్లే భవిష్యత్ యుగపు సిటిజన్స్. మనకి గురువులు మన పాత్రత చూసి మాత్రము ఈ జ్ఞానం ఇవ్వటం లేదు. మనకి ఏ విధమైనటువంటి పాత్రత లేదు. ఉందా? మన జీవితాలని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ పాత్రత ఉంది? అమరత్వం గురించి మాట్లాడటానికి, ఋషుల గురించి మాట్లాడటానికి, వేదాల గురించి మాట్లాడటానికి ఏంటి పాత్రత ఉంది? మనం ఏం శ్రమపడ్డామని? ఋషుల అనుగ్రహమే, ఇందాక అది కూడా చెప్పారు కదా, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. ఋషుల అనుగ్రహం ఎందువల్ల ఉందో తెలుసా? అమృతస్య పుత్ర, మన పిల్లలు, మన తర్వాత సంతతి వాళ్లు వాళ్లు. ఏ ధైర్యంలో చెప్పింది బ్లావెట్స్ కి? రాబోయేటటువంటి యుగంలో పుట్టేటటువంటి వాళ్లు ఆ లైట్ బాడీస్ తో పుడతారు కనుక వాళ్లకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ సప్లై చేయాలి. ఇప్పుడు మరి ఎడ్యుకేషన్ సప్లై చేయాలంటే సిలబస్ కావాలి, సిలబస్ కావాలంటే కొంతమందైనా దాని గురించి తెలుసున్నటువంటి వ్యక్తులు కావాలి. ఆ అవకాశము మళ్లీ 24 కోట్ల సంవత్సరాల వరకు మీకు రాదు. చూసుకోండి దాన్ని, మీరు ఎలా అయినా దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఏ విధంగా అయినా దాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడే చేయాలా చెప్పేగా, ఇలాంటి సంస్థలు, ఇలాంటి అనుభూతి కలిగినటువంటి, ఇలాంటి లక్ష్యము కలిగినటువంటి కోకొల్లలున్నాయి సంస్థలు. కానీ ఆ సంస్థల దగ్గరికి మనం వెళ్లాలి. అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాలే నేను చెప్తున్నాను, కానీ ఇందులో సొంతంగా ఏముంది, మీకు అనేకసార్లు చెప్పాను నేను ఎక్కడి నుంచి ఈ విషయాలు మీకు తీసుకొస్తున్నాను. అంచేత ఈ విషయాలను మీరు విని బాగుంది అనుకుంటే లాభంలే, ఆచరణలో పెట్టండి. ఈ ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి రెండవ లక్ష్యం అర్థం చేసుకోండి. మొదటిది అర్థమైంది కదా, ఏం చెప్పాను, ఈ మంత్రజపము, ఈ అనుష్ఠానాలు, దీనివల్ల మీ శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తులు నిద్రాణం అవటమే కాకుండా ఈ దేవతాశక్తుల యొక్క ఛందస్సులు ఏవైతే సూక్ష్మ జగత్తులోకి వెళ్తాయో అవి ఋషులకు దివ్యాస్త్రములుగా ఉపయోగపడతాయి. రామాయణంలో, మహాభారతంలో ఈ సంఘటనలు మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం. లక్ష్మణుని పంపిస్తాడు రావణాసురుడు, ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞమే కనుక పరిసమాప్తి అయితే రాముడే కాదు ఇంకెవడొచ్చినా కూడా రావణాసురుడు గెలవలేడు అని వాళ్ళు మీకు రాస్తాడు. ఇంకేం చేస్తాడు? 14 ఏళ్లు నిద్ర లేకుండా అహోనిశము సేవాభావముతో. లక్ష్మణుడు రాముడు కంటే ఆ ఋషి ప్రణాళికకి చాలా ఎక్కువ ఉపయోగపడ్డటువంటి వ్యక్తి. కానీ దానికి ఓ అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇందాక మాస్టర్ ఇచ్చారు. ఎలుగెత్తి ఓ ఋషి, నిన్ను నేను నమ్ముతున్నాను, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు చాలా శక్తి ఉంది, నన్ను మార్చే, ఖచ్చితంగా మార్చట. ఏం చేస్తే మార్చాడని చెప్పారు? పైకెత్తకు చెయ్యను, కింద దింపు. ఈ అవగాహన 10 మందికి పంచు. నీకంటే తక్కువ స్థాయిలో, మళ్లీ తక్కువ స్థాయి అని చెప్పి నువ్వేదో గొప్పవాడని అహంకరించావు, తస్మా జాగ్రత్త జాగ్రత్త, మళ్ళీ అహంకరించవాగా. నేను చాలా తెలుసు నువ్వు చెప్తున్నాను, నీకు బుద్ధి ఉందా అన్నావు, నీకు బుద్ధి లేదు అని అప్పుడే తెలిసిపోయింది మనకి, నీకేమీ అవగాహన రాలే. అంచేత నీ చేతులు కింద పెట్టడానికి ఇంకోళ్ళకి రిపీటెడ్ గా ఈ విషయాలు చెప్పండి అని నేను చెప్తున్నాను. నేను చెప్పండి, చెప్పిన తర్వాత వాళ్ళు రాలేదు, మీ ప్రారంభం రాని మీరు కోపగించుకోక్కర్లేదు. మీరు కాదు నిర్ణయించవలసిన వాళ్ళకి ఎవరి అవకాశం ఇవ్వాలో, నిర్ణయించవలసినటువంటి వ్యక్తులకి తెలుసు. మీరేం చేయాలి అంటే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, నేను ఎంత స్పష్టంగా మీకు అందజేస్తున్నానో అంత స్పష్టంగా చెప్పండి. వాళ్ల వాళ్ల అవసరాలను బట్టి, వాళ్ల వాళ్ల జన్మ యొక్క ఉద్దేశ్యాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారా నమ్మరా అన్నది ఆధారపడి ఉంటుంది. మీరు జడ్జ్ నాట్ దట్ ఈ బి జడ్జ్ చెప్పకండి. ఏ గురువు గొప్ప కాదు, ఒకే గురువు గొప్ప, అది రెండో విషయం గుర్తుంచుకోండి. సూర్య కిరణాల నిర్మాణముతో సంపూర్ణ సృష్టి ఎలా జరిగిందో మీకు అర్థం అవ్వాలి. దానికే మనం పెట్టుకున్నటువంటి పేరు సప్తరశ్మి పీఠము. లేకపోతే విద్యార్ సూర్యుడి యొక్క 7 కిరణాలనే ట్రస్ట్ గా, ఆ ట్రస్ట్ ఏ ట్రస్ట్, సూర్యుడి యొక్క కిరణాలే మనకి ఉన్నటువంటి ధనము శక్తి. అది ఆదిచంద్రుడిలో చెప్పబడింది రామాయణంలో. మహాభారతంలో అక్షయ పాత్రగా కుంతి మొట్టమొదట సూర్యుడి దగ్గర నుంచి వరదానం పొందుతుంది, సూర్యుడి దగ్గర నుంచి తన మొదటి బిడ్డగా. తర్వాత ఏమవుతుంది అనేటటువంటి ఆ కథ యొక్క చమత్కారాలు, ఋషి యొక్క సాధనా విధాన నిర్దేశాలు మనం తర్వాత అర్థం చేసుకుందాం. కానీ రామాయణమైనా మహాభారతమైనా వేదాలు అయినా కేవలము సూర్య కిరణ విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి. దాన్ని పట్టుకుందాం. రెండో స్టెప్, శరీరంలో ఉన్నటువంటి దేవతల్ని మేల్కొల్పుట. రెండు, సూర్య కిరణ విజ్ఞానము. మరి మూడోది, మీరు అంటూ ఉండకండి. ఇంకా మీ యొక్క ప్రయత్నాలు కానీ మీ యొక్క కోరికలు కానీ వదిలేయండి వాటిని. సంపూర్ణ సమర్పణ అంటే అర్థం అది. నీదిస్తే నేను నీకు సమర్పణ చేస్తాను. నా బాగా గుర్తుంది ఒకసారి బనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది మా ఫ్రెండ్ ఒక అతనికి. వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇచ్చాడు ఆ కాలంలో. 100 రూపాయలు గుర్తుంచుకోండి, అది 60s లో. 100 రూపాయలు ఇచ్చి ఇస్తే వాడు ఆనందించడం మానేసి నా దగ్గర ఏడు మొహంతో వచ్చాడు. ఎందుకయ్యా 100 రూపాయలు ఇచ్చాడు కదా మీ నాన్న అంటే, ఇది చేయకూడదుట, ఇది చేయకూడదుట, అక్కడికి వెళ్ళకూడదుట, సినిమాలకు వెళ్ళకూడదుట, ప్యాకాట ఆడకూడదుట, అది చేయకూ, ఇంకెందుకా 100 రూపాయలు? అర్థమైంది కదా సమర్పణ. ఆ గురువు ఇచ్చినటువంటి ఆ శక్తిని మనకి ఆ గురువు విపరీతమైనటువంటి ఓపెన్ హార్ట్, ఆ హార్ట్ యొక్క ఎన్లార్జ్డ్ హార్ట్ అంటే అదొక రోగం అవుతుందేమో, ఆ విషాదత్వం మనం అర్థం చేసుకోలేము. అంచేత సూర్యకిరణాలను ఇచ్చేసి మీ శరీరాన్ని వాటిని అంతా చేశాడు, కానీ దాన్ని ఇలాగే ఉపయోగించు అని నిర్దేశించాడు. నిర్దేశిస్తే గురువే కాదు, దయామయుడే కాదు, కరుణామయుడు. వాడు ఎందుకు చెప్పాడు? చెప్తూనే ఉన్నాడుగా, రకరకాలుగా చెప్తా, నిప్పులో చేపడితే కాలుస్తూనే ఉన్నాడుగా. చెప్పటం లేదంటే ఇప్పుడు వాతలు పడుతూనే ఉన్నాయిగా మన జీవితాలలో. అంచేత ఈ క్షణం నుంచి సమర్పణ. మీది అంటూ ఏ కోరిక లేకుండా జీవించడానికి ట్రై చేయండి, కనీసం ఈ 9 రోజులు. ఈ 9 రోజులు ఆ విధమైనటువంటి జీవితాన్ని, ఆ రుచి ఎలా ఉంటుందో ప్రయత్నించండి. ఈ 3 కనుక మనం ఆచరించగలిగితే మనలోని దేవతాశక్తిని మేల్కొవటానికి ఈ విశేషమైనటువంటి సాధనా ప్రక్రియ. సూర్యకిరణ విజ్ఞానము ఇదేది 9 రోజుల్లో 4 రోజుల్లో రాదు, కానీ మనం 3 ఏళ్ళు 4 ఏళ్ల బట్టి చదువుకుంటున్నాం దీని గురించి. ఇదేం ఫండమెంటల్ గా ఈ రోజే మనం చదువుకోవటం లేదు. దీనికి ఇంకాస్త వివరణ ఇచ్చుకుని, ఇంకాస్త అవగాహన ఇచ్చుకుని చేసుకుందాం మనం. మూడోది సమర్పణ ఈ క్షణం నుంచి చేసేయచ్చు మీరు. సమర్పణ అంటే ఏంటి? లార్డ్ దై విల్ బి డన్, నువ్వు నా ద్వారా ఏమి చేయిస్తావో అది చేస్తాను. ఏమి చేయిస్తావో అది చేయటానికే క్లీన్ బీజ సాధన నేను మీకు అందించాను. ఆ మౌనంలోకి ప్రవేశించండి. ఈ వాక్కులో అన్ని కూడా ఛందస్సులే, అంటే ఆచ్ఛాదనలే. ఎంత పెద్ద వాక్కైనా, ఎంత అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పే వాక్కైనా లిమిటెడే అది. ఎప్పుడైతే దానికి ఒక శబ్ద కల్పన ఇచ్చాము, అది సావిత్రి కావచ్చు, వేదమంత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే ఋషులు ఏం చెప్పే తెలియదు, అంతా ఆచ్ఛాదనలే, ఛందస్సులే. కానీ కొన్ని అందమైనటువంటి ఆచ్ఛాదనలు ఉంటాయి, సత్యాన్ని తెలిపే ఆచ్ఛాదనలు ఉంటాయి. ఒకసారి ప్యాకేజ్ బట్టి మనకు వచ్చిన ప్రజెంటేషన్ గుర్తించవచ్చు కదా, ఆ విధంగా గుర్తించగలిగే తప్ప ఆ నిరంతర మౌనములో పరిపూర్ణ సమర్పణలో జీవించడానికి ప్రయత్నం చేయండి. సామూహికంగా ఏకాంతం వద్దు, ఒక్కడు ఏమి చేయలేడు అని గుర్తుంచుకోండి. సామూహిక ప్రయత్నాలే ఈ యుగములో పరిపూర్ణత ఇస్తాయి కనుక ఆ సామూహిక ప్రయత్నానికి మనం వెళ్దాం. చెప్పింది మనస్సులో మననం చేసుకోండి, మౌనంగా కూర్చోకండి. కళ్ళు మూసుకుని ఇప్పుడు ఇచ్చినటువంటి సందేశాన్ని నెమరేసుకుని సాధ్యమైనంత వరకు తక్షణమే క్రియాశీలు కండి.
చేశాక ఇరుగుచ్చుకుంటోంది, నీకు సుఖంగా లేదు, కాలు కదుపు అనేటువంటి సంకేతం వస్తుంది. కాలు కదుపుతో ఇందులో మీకేం తెలుసు? ఏ నరం, ఏ నాడి ఎక్కడి నుంచి వెళ్ళింది, మీ బ్రెయిన్ లో ఎక్కడ అనాలిసిస్ జరిగింది, అనాలిసిస్ జరిగాక మీరు బాధపడుతున్నారు, ఈ బాధను నివారించుకోండి అని కాలు అక్కడి నుంచి తీసేయండి అని ఏ శక్తి చెప్తోంది? ఏదో ఒక శక్తి మనలో ఉంది కదా, అది చెప్తేనే చేశావా, అది ఉండటం వల్ల చేశావా? మీరు అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా కూర్చున్నారు, ఇలా చేపెట్టాను నేను, చేపెట్టగానే రాయిగుచ్చుకుంది, రాయిగుచ్చుకొని ఏం చేస్తాను, చేతీసేస్తా, మళ్ళా సర్దుకుంటా. అక్కడ రాయి ఉంది, రాయి నా చేతి గుచ్చుకుంది అనేటువంటి స్పర్శ జ్ఞానం నాకు లేచి ఉండి ఉండకపోతే గుచ్చుకుంటుంది, బాధపడతానంతే, కన్నం పడుతుంది, ఏమి తెలియదు నాకు కదా. కానీ నేను ఏమీ అడగకుండానే రాయింది బాబు, అక్కడ నీకు బాధ కలిగజేస్తోంది బాబు, నువ్వు గబుకుని చేయి తీసి అక్కడి నుంచి అనేటటువంటి ఈ విశేషమైనటువంటి దానికి ఈ విశేషమైనటువంటి శక్తికి సమర్పణ అవ్వమంటున్నాను. ఇంకా నువ్వెందుకు గొడవ పడతావు? నువ్వు ఆలోచిస్తే మాత్రం ఇంతకంటే బాగా చేయగలవా ఏంటి? ఖచ్చితంగా మనం ఏదో తప్పు పని చేస్తాం, అది తప్పు చేయదు. ఆ శక్తికి సమర్పణ, అది మౌనం అంటే నేను చెప్పేది. అంతేంటి, నేను ఇలా చేయాలి, మనకి సర్వజ్ఞత్వం లేదు అనుకుంటారు మీరు. ప్రతిరోజు మీకు ఆ సర్వజ్ఞత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి పనిచేస్తూనే ఉంటుంది, మీరు గమనించారు. శంకర విలాస్ సెంటర్లో కొన్ని వందల వాహనాలు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాయి నాలుగు రోడ్ల నుంచి, పోలీసు లేకపోయినప్పుడు ఇక్కడ ఆన్ అవుట్ అని రెడ్ సిగ్నల్ వైట్ సిగ్నల్ అది ఉండదు. మీరు సైకిల్ మీద వెళ్తున్నారు, కార్లు వస్తున్నాయి, బస్సు వస్తున్నాయి, అది వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఎలా తప్పించుకుని బయటపడుతున్నారు మీరు? మ్యాథమెటిక్స్ ఏం చెప్తుంది? ఎదుటివాడు కారు యొక్క వేగం మీకు తెలియాలి, మీ సైకిల్ యొక్క వేగం తెలియాలి, అదే వేగంతో ఇవి నడుస్తూ ఉంటే ఎక్కడ ఢీ కొట్టుకుంటాయో తెలియాలి. తెలిసాక మీరేం చేయాలి? మీ వేగాన్ని తగ్గించుకోవాలి. అదే కాలంలో వాడు తగ్గించుకుంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ దెబ్బతింటుంది. ఇది ఒక క్యాలిక్యులేషన్. ఇలాంటి ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు? మరి సర్వజ్ఞత్వం కాక ఏంటి చేస్తున్నారు? లేదా ప్రతిరోజు మీరేది మరి సర్వజ్ఞత్వం కాదా? మీరు తెలియటం లేదా? వాడి మనసులో ఇలా ఉంది, వీడి మనసులో ఇలా ఉంది, వీడి స్పీడ్ తగ్గుతుంది, వీడి స్పీడ్ పెంచుతుంది, వాడు స్పీడ్ తగ్గిస్తున్నాడు కనుక నేను ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోతాం, ఆ పక్కవాడు కూడా అదే టైం స్పీడ్ పెంచితే యాక్సిడెంట్ అవుతుంది, అలా జరగదు కదా సాధారణంగా. అంటే ఇదంతా ఏంటి? మనకి తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి కంప్యూటర్, ఒక అద్భుతమైనటువంటి శక్తి మనని నడిపిస్తున్నప్పుడు మనం కాగితం పెన్ను పట్టుకుని నేను ఇవాళ వెళ్ళబోతున్నాను కాలేజీకి, సైకిల్ ఎక్కి 20 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తాను, ఈ లోపల ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని బస్సులు వస్తాయి, ఎన్నిసార్లు రైల్వే గేట్ పడుతుంది, ఇవంతా లెక్క వేసుకుంటూ కూర్చుంటే అసలు మీరు సైకిల్ ఎక్కి వెళ్ళగలరా? వేసుకున్నా మీ లెక్క కరెక్ట్గా ఉండదు, కానీ మీరు సైకిల్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గానే వెళ్ళగలుగుతారు కదా. అది సమర్పణ నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. అక్కడ చేసిన సమర్పణ ఇక్కడ చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా సైకిల్ నడుస్తున్నప్పుడు మీరు ఎదుటివాడు ఎంత వేగంతో నడుస్తున్నాడు, ఎంత వేగంతో నడపటం లేదు, ఇవంత ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా నడిచిస్తున్నారు. మరి నిత్య జీవితంలో అనుక్షణం అలా ఎందుకు నడవలేరు? అది ట్రిక్. మరి ఆ ట్రిక్ కావాలి అంటే ఏ శక్తి మిమ్మల్ని ఆ స్పీడ్ గా అది వెళ్తున్నప్పుడు నడిపిస్తుందో దానికి ఇక్కడ లొంగిపోవాలి. అక్కడ లొంగిపోతారు మీరు. అక్కడ మీ మనసు ఉపయోగిస్తున్నారు ఏంటి? ఎదుటివాడి స్పీడ్ ఎంత? వాడి కారు మారుతి కారా, అంబాసిడర్ కారా? మారుతి కార్ స్పీడ్ ఎంత? అంబాసిడర్ కార్ స్పీడ్ ఎంత? సైకిల్ పెడల్ ఎంత ప్రెషర్తో మొమెంటంతో తొక్కితే ఎంత వేగంతో వెళ్తుంది? స్కూటర్ యాక్సిలరేటర్ మీరు ఎంత ట్విస్ట్ ఇస్తే ఎంత వేగం అవుతుంది? ఇవంతా ఆలోచిస్తున్నారా? మరి ఇక్కడ ఎందుకు ఆలోచిస్తారు మీరు? మీ జీవితం ఏమవుతుంది, మీ జీవితం ఎలా వెళ్తుంది, ఎందుకు ఆలోచిస్తారు మీరు? ఎందుకు అలాంటి ఆలోచన వస్తున్నాయి మీకు? అది సమర్పణ అని చెప్పేది నేను. సో సింపుల్, ఎంత సహజమో అది. తల్లి గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. ఈవిడ గారు ఏం చేస్తూ ఉంటుంది? టీవీలు చూస్తూ ఉంటుంది, సినిమాలు చూస్తూ ఉంటుంది, దెబ్బలాడుతూ ఉంటుంది, ఎన్ని రకాల పనులు చేసుకోగలదో. శిశువు యొక్క పరిణామము గ్రోత్ ఎలా ఉంటుందో తల్లికి తెలియదు, డాక్టర్ అయితే తప్ప. ఒకవేళ తల్లి డాక్టర్ అయినా భౌతికమైనటువంటి గ్రోత్ గురించి చెప్పగలదు, కానీ అందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రవేశము, పితృదేవతలు, మిగతా దేవతలు ఎలా పనిచేస్తున్నారో మనకి తెలియదు. అయినా బిడ్డ పెరుగుతున్నాడు కదా, ఏం లోపం వస్తుంది? ఏం లోపం రావటం లేదు. ఏ శక్తితో తల్లి తన గర్భంలో బిడ్డని అంత పరిపూర్ణంగా పెరిగేటట్టు చేసుకోగలుగుతోంది? దాని గురించి ఏమైనా ఆలోచిస్తోందా? ఆలోచించకుండానే నిత్య జీవితంలో ఏ రోజుకు ఆ రోజు 9 నెలల కాలంలో జరగవలసినటువంటి పరిణామ క్రమముతో జరగవలసిన సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంతటి మీరు చేసేటటువంటి దైనందిక జీవితంలో మీరు ఎందుకు అంతలాగా ఆవేదన చెందుతారు? ఆ సమర్పణ, అదే సమర్పణ నేను చెప్పేది. మరి ఆ సమర్పణ ఎలా పట్టుకోగలుగుతారు? మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను అనేటప్పుడు ఎన్ని అక్షరాలు, ఎన్ని ఒత్తులు, ఎన్ని పుల్లులు అంటాం వాటిని, అవన్నీ నేను ఏర్పరచుకుని కదా మాట్లాడుతున్నాను. నేను ఇవంతా ఆలోచిస్తున్నానా? టా ఎలా రాయాలి, తాకి ఉకారం ఎలా ఇవ్వాలి, దానికి లా అనే ఒత్తి ఎలా ఇవ్వాలి, ఇవంతా ఆలోచించి మాట్లాడుతున్నానా? చిన్న కుర్రవాడు స్కూల్కి పంపించాలి మాస్టారు అంటారు, అక్కడ వెళ్ళాక వాడికి ఏబీసీడీలు నేర్పుతారు, అయితే ఆ ఏ నేర్పుతారు, అప్పటికే వాడికి మాట్లాడటం వచ్చేస్తుంది. అక్షరాలన్నీ వచ్చేసినట్టేగా మాట్లాడటం వస్తే అమ్మ అత్త నాన్న అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను అని మాట్లాడేస్తాడు వాడు స్కూల్కి వెళ్ళక ముందే. ఏ శక్తి వాడికి ఆ మాట్లాడటం నేర్పిందో అది మీ జీవితాలని సవరించలేదా? మీ జీవితాలని సవ్యమైనటువంటి మార్గంలో నడపలేదా? అది ఖచ్చితంగా మీకంటే తెలివైందని అర్థమవుతోంది కదా. మన నిత్య జీవితాన్ని చూసుకుంటూ ఉంటే మనకి తెలుస్తూనే ఉంది కదా, మనం అడ్డు తగలకపోతే అది పాపం చాలా బాగా వాటి పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది. కడుపు నిండిపోయింది అని చెప్పినా మనం తిండి తినకుండా ఉంటే, ఇలా అనేక పిచ్చి పనులు చేస్తూ ఉంటాం మనం. అది పాపం చెప్తూనే ఉంటుంది, ఆయన కడుపు నిండిపోయింది ఇంకా నువ్వు చాలు అని, ఇదేదో కమ్మగా ఉంది, లేకపోతే మిగిలిపోతుంది, లేకపోతే ఇది మిగిలిందన్నది అది మిగిలిందన్నది కదా. ఇదే రకమైనటువంటి జీవిత విధానం వల్ల మనం నాశనం చేసుకుంటున్నాం. కానీ అది మనకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇస్తుందో దానికి మీరు లొంగిపోతే అంతకంటే అద్భుతమైనటువంటి జీవితం ఉండదు. కానీ దానికి ఎలా లొంగిపోగలరు, ఆ శక్తిని మనం ఎలా గుర్తించగలం, అదే క్లీన్ బీజ సాధన, శ్రీం బీజ సాధన, హ్రీం బీజ సాధన, ఎక్స్వైజెడ్ సాధన. మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్వైజెడ్ 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 మధ్య ఖాళీ జాగా వచ్చిందిగా, ఎక్స్ అన్నారు మీరు, మళ్ళా వై అనాలి. ఎక్స్ నుంచి వై అనేటటువంటి మార్పు, లేకపోతే రా మా, లేకపోతే కృష్ణ, లేకపోతే ఓం క్లీం భూర్ భువః భూ వహ మనం అందరం ఉచ్చారణ చేయగలుగుతున్నాం కదా. భూ నుంచి వహ అనే శబ్దము రావటానికి, వహ నుంచి స్వహ అనే శబ్దము రావటానికి తత్ స వి తుహు తత్ సవితు తత్ సవితు తత్ సవితు తత్ సవితు తత్ సవితు అని స్పష్టంగా అనిస్తున్నాం. అక్షర విన్యాసం అర్థమైంది కదా మీకు. త స వి తుహు అనగలుగుతున్నాం మనం. స అన్న తర్వాత వి అంటానికి మధ్య ఏం జరిగింది గమనించండి. ఏం జరిగిందో, వి నుంచి తుహు అంటానికి మధ్య ఏం జరిగింది, ఏం జరిగింది? మొట్టమొదట ఆ అక్షరాన్ని ఉచ్చారణ చేయాలి అనేటువంటి సంకల్పం మీకు వచ్చింది. క్లీమ్ అన్నా ఇప్పుడు నేను ఉదాహరణ ఇవ్వాలనుకుని ఓ అక్షరాన్ని ఉచ్చారణ చేయడానికి ముందే ఏం జరుగుతుంది అని అడిగాను నేను మిమ్మల్ని. అడిగాక ఏం శబ్దం ఉచ్చారణ చేశాను నేను? క్లీమ్ అన్నా. అంటే క్లీమ్ అనటానికి ముందు నా మనసులో ఏమొచ్చి ఉంటుంది? క్లీమ్ అనేటటువంటి పదాన్ని ఉచ్చారణ చెయ్యాలి అనే భావం వచ్చి ఉంటుంది. మరి సవితుహు అన్నప్పుడు ఏమై ఉండాలి? స అనే శబ్దం ఉచ్చారణ చేయాలనే భావం వచ్చి ఉండాలి. వి అనే అక్షరం ఉచ్చారణ చెయ్యాలి అనే భావం వచ్చి ఉండాలి. తుహు అనేటటువంటి అక్షరము ఉచ్చారణ చెయ్యాలి అనేటటువంటి భావం వచ్చి ఉండాలి. అలాగే మీరు ఏం మాట్లాడినా, ఏ విషయాన్ని గురించి ఏ భాషలో మీరు మాట్లాడినా ఆ శబ్దాలను ఉచ్చారణ చేసే ముందు ఆ భావం వచ్చి ఉండాలి. వచ్చాక సా అనేటటువంటిది ఒకలాగా పలుకుతాం, సా అనేటటువంటిది ఒకలాగా పలుకుతాం, సి అనేది ఒకలాగా పలుకుతాం, సి అనేది ఇంకోలాగా పలుకుతాం. రకరకాల శబ్ద విన్యాసం ఉంది కదా. ఆ అక్షరాల యొక్క స్థితి కూడా మీరు ఊహించేసుకుంటారు కదా. సవితుహు అన్నప్పుడు సా అనే అక్షరాన్ని పలకాలి, వి అన్నప్పుడు వా అనే అక్షరాన్ని పలుకుతో దాన్ని ఏం జోడించాలి? ఇకారాన్ని జోడించాలి. తుహు అనేటటువంటి అక్షరాన్ని పలకాలి అంటే మీకు తెలుసు ముందే, తా అనే అక్షరాన్ని కలపాలి, దానికి ఉకారాన్ని కలపాలి, ఉకారాన్ని కలపాక దాని పక్కన అనుస్వారం వేయాలి. మరి ఇవంతా ఆలోచన రాకుండా మీరు అక్షరాన్ని పలకగలరా? పలకలేం కదా. అంచేత ప్రతి శబ్దోచ్చారణకి ముందు ఒక సంకల్పం వచ్చి ఉండాలి మీకు. మీరు ఎంత పెద్ద వాక్కులు వాక్కులు అలా అక్కడి నుంచి ఆ అగ్నిని మూడు భాగాలు చేసి అవుతున్నారు అనే సెంటెన్స్ చదివారు. చదివారంటే ప్రతి అక్షరము ఉచ్చారణ చేయాలనేటటువంటి భావన వచ్చి ఉండాలి. భావన వచ్చిన తర్వాత ఏమై ఉండాలి? ఆ స్థితి మీకు వచ్చి ఉండాలి, లేకపోతే ఆ అక్షరం మీకు అర్థం కాదు. మీరు ఉచ్చారణ చేసి ఉండకపోవచ్చు, కానీ అక్కడ అగ్ని అని చదివారు కదా, అగ్ని అని మనసులో చదివి ఉండొచ్చు, పైకి చదివి ఉండొచ్చు, వేరే విషయం అది. కానీ అగ్ని అని మీరు చదివారు అంటే ఆ అనే స్థితి, గిని అనేటటువంటి స్థితి రెండు మీ మనసులో వచ్చి ఉన్నాయి కదా. ఉచ్చారణ చేస్తే పైకి వస్తుంది, ఉచ్చారణ చేయకపోతే లోపల ఉంటుంది. అంచేత ముందు సంకల్పం వచ్చి ఉంటుంది, సంకల్పం తర్వాత అది ఒక స్థితికి వచ్చి ఉంటుంది. అగ్ని 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 అంటూ కూర్చున్నారనుకోండి, తర్వాత శబ్దాలు వస్తాయా? రావు కదా. తర్వాత శబ్దాలు రావాలంటే ఈ శబ్దం ఏమవ్వాలి? కింద పడిపోవాలి, లయమైపోవాలి, అంతే కదా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఇదే బ్రహ్మ అంటే మీ మనస్సులో ఫలానా శబ్దం ఉచ్చారణ చెయ్యాలి అనేటటువంటి భావన వచ్చిందే అదే బ్రహ్మ. దానికి ఒక స్థితి వచ్చింది కదా, దీర్ఘంగా ఉండాలి, తప్పుగా ఉండాలి, సాగదీయాలి. ఇది విష్ణు. ఖచ్చితంగా ఆ శబ్దం మళ్ళా ఏమవ్వాలి? లయమైపోతుంది. మహేశ్వర. ఆ గురువుని పట్టుకోమని చెప్తున్నాను నేను. బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఏ గురువుని పట్టుకోక్కర్లేదు మీరు. బాహ్య జగత్తులో ఏ గురువుని పట్టుకున్నా వేస్తే మీకు, కానీ ఈ గురువు మీతోనే ఉన్నాడు. ఆ గురువే సైకిల్ తొక్కుతున్నప్పుడు యాక్సిడెంట్ కాకుండా, చేతి కండరాలు ఈ వేళ్లు ఎలా మీరు చేయగలగాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎన్ని నాడులు సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్, బ్రెయిన్ కి తీసుకెళ్లేటువంటి నాడులు, బ్రెయిన్ నుంచి బయటకు వచ్చేటటువంటి నాడులు, కొన్ని వందల నాడుల యొక్క కలియక ఉంటే తప్ప మీరు చేతులు ఇలా అనలేరు. కానీ అనలేని వాళ్ళు ఎవరు మీలో? అంటే ఏ శక్తి పనిచేస్తోంది మీలో? ఆ శక్తి పనిచేస్తూ ఉండగా ఇవాళ ఏం చేయాలి, రేపేం చేయాలి అని మీరెందుకు నిర్ణయించుకోవడం? మీరు నిర్ణయించుకుంటే తప్పు నిర్ణయం ఏమవుతుంది, అది గ్యారంటీగా. అందుకే మానవ జాతి ఇలాంటి దుఃఖమైనటువంటి, రోగగ్రస్తమైనటువంటి, బాధాకరమైనటువంటి జీవితం జీవిస్తుంది. ఋషులు కనిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి మ్యాజిక్ అది. అసలు నువ్వు జీవించటానికి చేసే ప్రయత్నమే తప్పు, దానంతటా అది జీవితం, అదే జరుగుతోంది. నువ్వు అసలు ఏమీ చేయలేవు. పుట్టుక నీ చేతిలో లేదు, చావు నీ చేతిలో లేదు, మరి మధ్య ఉన్నటువంటి వ్యవధి నీ చేతిలో ఉందనే మూర్ఖత్వం ఎందుకు? స్టార్టింగ్ నువ్వు చేయలేవు, ఎండ్ నువ్వు చేయలేవు, మరి మధ్య నువ్వేం చేయగలవు? పిచ్చి కాని. మరి నా ఆలోచనల వల్ల చేస్తున్నాను కదా, నా ఆలోచనల వల్ల ఏం చేయటం, ఇప్పుడు స్పీచ్ ఇచ్చేద్దాం అనుకున్నాను నేను, తప్పని కరెంటు పోయిందనుకోండి, నువ్వు నేను ఏం చేయగలవు? నా ఆలోచనల వల్ల ఏం కాదే, ప్రకృతి అనేక రకాల సహకరిస్తే కదా మనం ఇక్కడ కలవగలిగిన ఈ టైం. ఇప్పుడు అది మీకు అర్థమైపోతే ఇంకా మీరెందుకు ఆలోచిస్తారు మీ జీవితం ఎలా నడవాలని? మీరెందుకు కంగారు పడతారు ఈ రోజు ఈ క్షణం ఇలాగే జరగాలని? మీరేమీ అనుకోండి, జరుగుతోంది జరుగుతుంది, జరగనివ్వండి. కానీ మరేం చేయాలి? పనులేం చేయక్కర్లేదా? కోరికలు ఏమీ లేకపోతే ఏం చేస్తాం? చెయ్యిలా పెట్టాను, బాగానే ఉంది, ఉంచాను, అక్కడ చిన్న ముళ్ళు ఉందనుకోండి, గుచ్చుకుంటే చెయ్యి ఇలాగే పెట్టుతారా? ఏం చేసి ఉండేవాడిని? మీకు ఇలా ఎగ్జాంపుల్ చెప్పే లోపలే చెయ్యి లాగేసి ఉండేవాడిని బాబోయ్ అని, అంతే కదా. మరి అక్కడ ముళ్ళుందిరా బాబు, నువ్వు చేయి పీకేసుకో అని నేను మనస్సుకు చెప్పుకుని బతిమాలుకుని దాన్ని, బాబు బాబు నాకు ముళ్ళుంది అక్కడ, చెయ్యి నొప్పెడుతుంది, బాబు చెయ్యి నువ్వు వెనక్కి వచ్చాయని నేను ఏమైనా అడిగానా? దానంతట అదే నాకు సుఖకరమైనటువంటి పరిస్థితి ఏదో అది కలగజేసిందా? ఇంత చిన్న చిన్న విషయాల్లోనే మన సుఖానికి మన బాధలకి అది ప్రతిధ్వనిస్తూ ఉంటే ఎక్కువైంది. పెద్ద పెద్ద విషయాల్లో అది ఎందుకు చేయదు? మనం తప్పులో కాలేస్తాం, మనం సొంత తెలివితేటలు ఉపయోగించి ఇలా చేయాలి కాబోలు, అలా చేయాలి కాలా అని మనం ఆలోచించాలా అక్కర్లేదు. నువ్వు ఆలోచించు, జరిగితే ప్రకృతికి ఇష్టం అవుతేనే అది జరుగుతుంది. ప్రకృతికి అది ఇష్టం లేకపోతే జరగదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే దాన్ని అక్షరాలకి ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో మౌనం అవుతుంది. అది ప్రిన్సిపల్ అర్థమైంది కదా. ఆ మౌనాన్ని పట్టుకోమని చెప్తున్నాను నేను. దాన్ని మీరు పట్టుకోకుండా కళ్ళు మూసి కూర్చున్నాననుకోండి, వేస్ట్. కళ్ళు మూసి కూర్చుని మీలో అనేక ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రాకుండా ఉండవు కదా, ఏవో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే మీరు దాని మీద పడిపోండి, విరుచుకుని ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, నీ యొక్క ఉత్పత్తి స్థానం ఏమిటి? అనేక రకాలైనటువంటి ఆలోచనలు అనేక చోట్ల నుంచి ఉత్పత్తి వస్తాయి కనుక మనమే ఒక ఆలోచన ఆలోచిస్తాం, క్లీన్. ఇదే ఆలోచించు, క్లీన్ ఎక్కడి నుంచి వచ్చింది, క్లీన్ ఎక్కడి నుంచి వచ్చింది. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించండి, ట్రై చేయండి, చేయండి కడు మూసుకుని. మీ సంపూర్ణ చేతనత్వాన్ని దాన్ని పట్టుకోవటానికి ట్రై చేయండి. ఇన్నాళ్ళు మీరు ఈ విషయాన్ని గమనించలేదు, గమనించడం మొదలైతే వచ్చేస్తుంది అది. క్లీన్ అనే సంకల్పం రాకముందు ఎక్కడుంది ఆ శబ్దం? సంకల్పం రాగానే ఉచ్చారణ చేసేయగలిగావు నువ్వు, కరెక్టే. కానీ అసలు ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? నేను క్లీమ్ అనే శబ్దం ఉచ్చారణ చేయాలని. ఆ తీవ్రత కనుక మీరు పట్టుకోగలిగితే ఈ క్షణమే మీరు వెళ్ళిపోతారు ఆ మౌనంలోకి. ప్రయత్నించటం ఎంతే, అంతకంటే ఇంకేం లేదు. రామ అన్న అంతే, కృష్ణ అన్న అంతే, ఓం అన్నా అన్నా, ఏమన్నా ఒకటే, అహం అన్నా ఒకటే, అహం బ్రహ్మాస్మి అన్నా ఒకటే. ఏదైనా అనుకోండి, ఒక ఆలోచన మీ మనస్సులో పెట్టుకున్నాం, ఏవైనా ఒకటే అని కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్లీమ్ అని ఎందుకు అనుకోమంటున్నాం అంటే ఒక్కొక్క అక్షరం కనుక అతల అనంతమైన సామర్థ్యం ఉంది కనుక. క్లీమ్ అనేటటువంటి శబ్దము మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ పదకొండింటి యొక్క సోర్స్ కనుక అమ్మవు నన్ను పట్టుకోండి మీరు. క్లీన్ స్వస్తి.